அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தௌஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வம் அவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகா நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ யம் ப்ரவ்ரஜந்தமனுபேதமபேதக்ருத்யம் த்வைபாயனோ விரககாதராதுஹாவபுத்ரேதி தன்வயதயா தரவோபினேதுஹ தம் சர்வபூதஹ்ருதயம் முனிமானதோஸ்மி நிகமகல்பதரோர்களிதம் ஃபலம் சுகமுகாது அமிருதத்ரவசம்யுதம் பிபத பாகவதம் ரசமாலயம் முகுருகோ ரசிகாக புவி பாவுகாக ஸ்ரீ கைவல்யபதம்புச்சேருடகுனை சிந்தில்சதன் லோகரட்சைகாரம்புகு பக்தபாலனகலாசம்ரம்புகு தானவோத்ரேகஸ்தம்பகு கேளிலோல விலசத்ருக்ஜாலசம்பூத நானாகல்ஜாத பவாண்டகும்பகு மகானந்தாங்கநாடிம்பகு
சமஸ்த சன்மங்களான சந்து ஸ்ரீமத் பாகவத சப்தாஹ பிரவச்சன காரியக்ரமம்லோ ரெண்டோ ரோஜு சாயந்திர காரியக்ரமம்லோக்கி அப்படி அடுகுபெட்டாம் பாகவதாన్ని ఒక గొప్ప పండుతో పోల్చారు వేదవ్యాసుల వారు. వేదం ఒక కల్పవృక్షం. ఈ కల్పవృక్షమునకు కాసిన గొప్ప పండు భాగవతం. నిగమకల్పతరోహ గళితం ఫలం అని వేదం అనే ఒకనొక కల్పవృక్షం నుంచి గళితము రాలిపోయినటువంటి పండు అన్నారు. ఓ పండు చెట్టు కాశాక తనంత తాను రాలాలి అంటే అంత పక్వానికి రావాలి, బాగా పండాలి. ఎక్కువ పండిపోతే కొయ్యకుండానే తొడిమ నుంచి పండు కిందకి రాలిపోతుంది. ఓ మంచి మామిడి పండు, ఓ సపోటా పండు మిగల ముగ్గితే అప్పుడు దానంతటి అదే రాలుతుంది. వేదమునకు కల్పవృక్షమని పేరట. వేదమనే కల్పవృక్షమునకు ఒక గొప్ప పండు కాసింది, తనంత తానే పండింది, కిందకి రాలిపోయింది. ఈ పండుని ఓ చిలుక కొట్టిందిట. సహజంగా పళ్ళల్లో చిలక కొట్టిన పండుకి రుచి ఎక్కువ. ఈ పండును కూడా చిలక ముట్టుకుంది. అందుకే ఈ పండు ఈ ప్రపంచంలో ఎక్కడా లేనంత మాధుర్యంతో ఉంది. పండు తినాలంటే కొంచెం కష్టపడాలి. అందులో ఇప్పటి కాలంలో వచ్చే మామిడి పళ్ళు అంటే వాటికి ఏవో ఇంజెక్షన్లు చేయటం వల్ల, గదులలో పెట్టి వాటిని కంపు చేయటం వల్ల ఫలంలో రసంలో రుచి లేదు. టెంక గట్టిగా ముట్టుకుంటే తొక్క ఊడిపోతుంది, తొక్క పట్టుకుంటే టెంక ఉండదు. అంత పులుపు, కుళ్ళు, కంపు, చెత్త చెదారం, గట్టిగా రెండు ముక్కలు తింటే కడుపు నొప్పిని. కానీ ఇప్పుడు మనం తింటున్న ఫలం ఉందే, నిన్నటి నుంచి ప్రారంభించినటువంటి తినడం మొదలుపెట్టిన ఫలం, దీనికి టెంక లేదు, తొక్క లేదు, చక్కగా గుజ్జు మాత్రమే వచ్చేసింది. రసం తీసి అక్కడ పెట్టారన్నమాట, తేలికగా తాగడానికి పుచ్చుకోవడానికి వీలుగా. అందుకనే సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసం అన్నంలో ఉన్న రహస్యం అది. అసలే చిలుకు కొట్టిన పండు, వేదమనే కల్పవృక్షాన్ని నుంచి తనంత తాను పండి రాలిన పండు, తొక్క టెంక మొదలైన చెత్తా చెదారం లేకుండా కేవలం రసరూపంలో వచ్చినటువంటి ఫలం, ఇటువంటి దానిని రసికుల్లారా హాయిగా తాగండి. ఫలరసం దేంతో తాగుతాం? నోటితో తాగుతాం. కప్పు నిండా జ్యూస్ పెడితే ఆరోగ్యం బాగున్నవాడు శుభ్రంగా తాగేయడం తేలిక, కష్టపడక్కర్లా. ఈ భాగవతం అనే రసం కదా ఇది ఫలరసం, ఈ ఫలరసం చెవులు అనే వాటితో తాగండి. ఇది కర్ణరసాయనం అన్నమాట. చెవులతో, రెండు చెవులతో లోపలికి పంపితే ఇంకా జీవితంలో వాడికి ఏ బాధ ఉండదు. లౌకికంగా ఉండే ఫలాల రసాలు కొందరికి పడచ్చు, కొందరికి పడకపోవచ్చు. ఇక్కడ చిన్న రహస్యం ఉంది చెప్పడంలోనే. ఎంతో మధురంగా ఉండే ద్రాక్ష ఫలరసం తాగితే కొంచెం రొంప లక్షణాలు ఉన్నవాడికి అది అనారోగ్యం చేయొచ్చు. కొందరికి నిమ్మరసం పడదు, కొందరికి నారింజ పడదు, కొందరికి మామిడికాయ పడకపోవచ్చు. కానీ ఈ భాగవత ఫలం అనేటటువంటి దాని నుంచి తీయబడిన రసం వాడు వీడు అనే తేడా లేకుండా అందరికీ పొరుగుస్తుంది. ఏ రోగం ఉన్నవాడికినైనా నీరోగిని చేస్తుంది, రోగం లేకుండా చేసి భవరోగాలకి గొప్ప మందై శాశ్వతమైన కైవల్యం ఇస్తుంది. షుగర్ పేషెంట్ కూడా తాగవచ్చు ఈ మందుని, ఈ ఫలరసాన్ని. మధువిరోధి కథ అనే ఈ మధుర పదార్థం ఆఖరికి మన మధువిరోధులు కూడా పొందవచ్చు. మధువిరోధి అంటే రెండో అర్థం ఏమిటంటే షుగర్ పేషెంట్ అని, ఎందుకంటే తీపికి వ్యతిరేకి కనుక. మధువిరోధి అంటే విష్ణువు, మధువు అనే రాక్షసుని సంహరించిన వాడు, అందుకని ఇది గొప్ప ఫలం. ఇందులో రసము అనే శబ్దం వాడటం ద్వారా వేదవ్యాసుల వారు వేదసారాన్ని ఇమిడ్చాడు. రసము అంటే ఆనందము అని అర్థం. రసో వై సహ, సహ అతడు, అతడు అంటే అక్కడ పరమాత్మ. రసహ వై ఆనందస్వరూపుడు, భగవంతుడు అంటే ఇంకేమీ లేదు, కేవలం ఆనందమే. ఈ ఆనందం ఎలా చూస్తాం? కంటితో చూడలేం. అందుకే గుణరూపకర్మములు లేనివాడు గోలోకం అనే చోట ఒక గొప్ప బృందావనాన్ని నిర్మించుకుని ప్రకృతి పురుషుడు రాధా కృష్ణుడు అనే పేరుతో తనను తాను విభజించుకుని లౌకిక శరీరము లేకుండా ఆనందస్వరూపుడై ఉన్నట్ట. ఆయన తల్లి ప్రార్థన అంగీకరించి తల్లి గర్భంలో ప్రవేశించాడు, ప్రవేశించి పుట్టాడు. ఇక్కడ పుట్టిన తర్వాత దీనికి అవతారం అని పేరు. ఈ అవతారానికి పుట్టుకకి ఒక తేడా ఉన్నది. మన దానిని, మన శరీరం రావడానికి భవము అని పేరు. భవము అంటే పుట్టుక. పుట్టితే తనకి స్వేచ్ఛ లేదు. మీరెవరికైనా స్వేచ్ఛ ఉందా? మీకే స్వేచ్ఛ ఉంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే ఆ క్షణంలో వెళ్ళగలం, రాగలం. ఈ శరీరం ఎలా ఉంటే అలా పొందగలం. కానీ చిన్నప్పటి రూపం వేరు, ఇప్పటి రూపం వేరు, రేపటి రూపం వేరు. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ రూపం మళ్ళీ ఎన్ని జన్మలెత్తినా రమ్మంటే రాదు. మన ఇంట్లో మనం ఉండాలంటే ఉండలేం, పోవాలంటే పోలేం. ఇతరుల చేతిలో కీలు బొమ్మలై బ్రతుకుతున్నాం ఇవాళ మనం. కానీ భగవంతుడు అలా కాదు. అది పుట్టుక కాదు, అవతారం. అవతరణే, స్వేచ్ఛ ఉంది అక్కడ. తనంత తాను రాగలడు, పోగలడు. అంటే కృష్ణుడనే ఒక రూపం ధరించగలడు, వద్దంటే విడిచిపెట్టగలడు. మళ్ళీ పిలిస్తే ఆ రూపంలో రాగలడు, ఇంకో రూపాన్ని తలుచుకుంటే ఆ రూపంతో రాగలుగుతాడు. ఎప్పుడు నువ్వు ఎలా అనుకుంటే అలా వచ్చి ప్రత్యక్షమయ్యేటటువంటి రూపానికి అవతారం అని పేరు. ఈ అవతారం మాత్రమే రసస్వరూపం. తక్కిన వాటిలో రసం లేదు. నిర్రసము అంటే రసము లేకపోవుట, అదే నీరసము. నీరసము అంటే ఆనందము లేకపోవుట. ఆకలి వేసినప్పుడు కూడా మనం ఒంట్లో నీరసంగా ఉందండి అంటున్నామే, అప్పుడు అక్కడ అంతరార్థం ఏమిటంటే నీకు ఆనందం లేదు, తిండి వల్ల నీ శరీరానికి ఉత్సాహము లేదు. కానీ ఈ భాగవతం అనే కథ అమృతాన్ని తాగితే నిత్యం ఆనందమే, ఎక్కడున్న వాడికైనా ఆనందమే కలుగుతుంది. అందుకని దీనిని ముహురహో, ముహుహు ముహుహు, పదే పదే, ఒకసారి కాదు. భాగవతాన్ని ఒకరోజు వింటే రాదు, ఒకరోజు చదివితే రాదు. నీ సొంత పెత్తనంతో దీనికి వ్యాఖ్యానాలు ఎప్పుడు చేయకూడదు. దీని ఎప్పుడు నిరంతరం మదనం చేస్తూనే ఉండాలి. చెయ్యగా 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 ఎప్పటికో అందులో ఇంత పెసరు అందుతుందిట. సముద్రం దగ్గర నివాసం ఉన్నవాడు సముద్రాన్ని ఎన్నేళ్ల నుంచి చూస్తున్నా దాని గురించి అర్థమయ్యిందా? కృష్ణానదీ తీరంలోనే పొద్దున్నుంచి సాయంకాలం దాకా కూర్చునే బోటు వాడికి కృష్ణానది గురించి అర్థమయ్యిందా? ఇక్కడున్న ఈ నది గురించి, ఈ సముద్రం గురించి అర్థం అవ్వకపోతే అపార విశాల స్వరూపుడైన భగవంతుడి గురించి, ఆయన కథ గురించి ఎన్నాళ్ళు తపస్సు చేస్తే అర్థం అవుతుంది? ఇది తెలియక ఇక నాకు పూజ వద్దు, బాజ వద్దు, నేనేదో జ్ఞానం వచ్చేసాను, సాధన పొందేశాను, నేను జ్ఞాన మార్గంలోకి వెళ్ళాను అనుకునేవాడు ఎంత పిచ్చి పెరుగో భాగవతం చెప్పింది. అజ్ఞానంలో పడిపోయి కొంతమంది నేను జ్ఞానస్వరూపులం అయిపోయాం, ఇంకా పూజలు ఎక్కర్లా, అందరిలాగా దీపారాధన ఎక్కర్లా, ఇంకా పట్టం ఎందుకు అంటాడు వాడు. నీకు ఈ పట్టం ఏమిటో అర్థమైతే అసలు ఆ మాట అనవు, ఆ అర్థం అవ్వలేదు కాబట్టి ఈ మాట అన్నావు. అందుకని భగవంతుని గురించి ఈ ఒక్క శ్లోకంలోనే భక్తి జ్ఞాన వైరాగ్య యోగ స్వరూపుడు అన్నారు. భాగవత ప్రారంభంలోనే మహిమలో భక్తి జ్ఞాన విరాగాప్తో వివేకో వర్ధతే మహాన్ అని, భక్తి జ్ఞాన వైరాగ్య యోగములనే నాలుగింటిని జ్ఞానము కలిగిన వానికి అభివృద్ధి చెయ్యడానికి నేను రూపం ధరించాను అన్నట్ట. శ్రీకృష్ణుడు నాలుగింటిని అభివృద్ధి చెయ్యడానికే నేను రూపం ధరించాను అన్నాడు. ఏమిటా నాలుగు అంటే, ఒకటి భక్తి, ఒకటి జ్ఞానం, ఒకటి వైరాగ్యం, మరొకటి యోగం. ఈ నాలుగింటిని అభివృద్ధి చేయడానికి నేను పుట్టానంటే నాకు జ్ఞానం చాలు, భక్తి వద్దని, లేక వైరాగ్యం ఉంటే చాలు, యోగం వద్దని, లేక యోగం ఉంటే చాలు, ఇంకోటి వద్దని అన్నాడంటే ఆ పరమాత్ముని స్వరూపమునే తిరస్కరిస్తున్నాడు జీవి అని అంతరార్థం. మనం ఈ అజ్ఞానంలో పడ్డం వల్లే ఎప్పటికీ ఎవడన్నా నాకు జ్ఞానం వచ్చిందని అన్నాడంటే వాడు జ్ఞానేలా అవుతాడు? నా అంత భక్తుడు లేడన్నాడంటే వాడు భక్తుడు అవుతాడా? నేను గొప్ప వైరాగ్యవంతుడిని అని అస్తవాడు అనుకున్నాడంటే అది అబద్ధం. తనను తాను అనుకోకూడదు, ఇతని గురించి వాడనాలి ఆ మాట. పండితం మంజుడికి పండితుడికి తేడా ఏమిటి? ఆత్మానం పండితం మంజే ఇది పండితం మంజహ, తనను తాను పండితుడు అనుకుంటాట. కానీ వీడు తనను తాను పండితుడు అనుకుంటే ఉపయోగం ఏముంది? గురువుగారు వేదిక మీద కూర్చుని నేనే పండితుడిని, నేనే పండితుడిని అంటే దానివల్ల ఉపయోగంలా? అతనిని ప్రజలు పొగడాలి పండితుడని. నేను జ్ఞానిని అని నీవు అనుకుంటే కుదరదు. నీవు జ్ఞానివని గుర్తించవలసిన వాడు గుర్తించాలి, యోగి గుర్తించాలి, ఇంకో జ్ఞాని గుర్తించాలి. అలా కాకుండా ఇంట్లో కూర్చుని నాకు జ్ఞానం వచ్చింది అనుకుంటావేమో, ఇది ప్రమాదం. నీకు జ్ఞానం వస్తే సంపూర్ణముగా నిగమకల్పతరువు నుండి విగళితమై తన ఎంత తాను బయటకి వచ్చి సుకుడు అనే ఒక యోగి చేత, అవధూత చేత ముట్టుకొనబడి ప్రవచింపబడిన శ్రీమద్ భాగవత కథాసుధారసాన్ని పదే పదే తాగితే అప్పుడు నువ్వు జ్ఞానివి, అప్పుడు నువ్వు భక్తుడివి, అప్పుడు వైరాగివి, అప్పుడే నీకు యోగి అనే శబ్దానికి అర్హత కలుగుతుంది అన్నాడు ఆయన. అంత అత్యద్భుత దివ్య కథ ఇది. ఎన్ని యుగములు చదివినా, మరెన్నిసార్లు విన్నా, ఎంతమంది చెప్పినా, ఎవరు ఎవరికి తోచిన భాష చెప్పినా ఇందులో ఎప్పటికప్పుడు కొత్త శక్తి వస్తూనే ఉంటుంది. అదే భాగవతం యొక్క గొప్పతనం. అందుకనే నారదుడు కోటిసార్లు గానం చేశాట. ఆయనకు ఆయుర్దాయం గొప్పది కనుక ఒక కోటి పర్యాయములు భాగవతాన్ని గానం చేశాడు. ఆయనంటే పొద్దునుంచి సాయంకాలం దాకా ఈ 24,000 శ్లోకాలు అలా చేస్తుంటాడు, 18,000 శ్లోకాలు అలా చేస్తూనే ఉండేవాడు ఆయన. ఆయన ద్వారా విన్నాడని చెప్పుకున్నాం కదా, వేదవ్యాసుల వారు భాగవతాన్ని రచించడం మొదలుపెట్టాడు. సరస్వతీ నదీ తీరంలో బదరికావనంలో గుహలో కూర్చున్నాడు, అత్యద్భుతంగా గ్రంథస్థం చేశాడు. ఇక్కడ వ్యాసుడు విన్న కథని తన కవిత్వ శక్తితో గ్రంథస్థం చేశాడు. కానీ కథ ఎప్పుడూ ఉన్నదే, దానిని బ్రహ్మదేవుడు విన్నాడు. బ్రహ్మదేవుడు 100,000 శ్లోకాల్లో రాశాట భాగవతం, దానిని నారదుడికిచ్చాడు. నారదుడు 24,000 శ్లోకాలలోకి దాన్ని నిక్షిప్తం చేసి గానం చేశాడు. దానిని 18,000 శ్లోకముల గ్రంథముగా వేదవ్యాసుల వారు క్లుప్తం చేశాడు. ఈ 18,000 శ్లోకాలు చెప్పడానికే 128 రోజులు పట్టింది నాకు ఏలూరులో. ఏకధాటిన 128 రోజులు చెబితే కొంచెం, అది కూడా సంపూర్ణంగా న్యాయం చేయలేకపోయాం, కొంతవరకు న్యాయం చేయగలుగుతాం. మనం 7 రోజుల్లో ఏం చెప్పుకుంటాం? కానీ సప్తాహం అనే ఒక దీక్షతో కొంతైనా వింటే ఎప్పుడో ఒకప్పుడు మిగతాదైనా వస్తుంది అని అంతరార్థం అన్నమాట. వ్యాసుడు 7 రోజుల్లో రాశాడు. 7 రోజుల్లో తన కొడుకు సుకుడికి చెప్పాడు. అది కూడా ఒక గొప్ప విషయం. వేదవ్యాసునికి సుకుడు ఔరసపుత్రుడు, అంటే భార్య వల్ల పుట్టినవాడు కాదు. పూర్వం ఘృతాచి అని పేరు కలిగిన ఒక అప్సరస ఆయన ముందు కనపడింది. ఈ ఘృతాచిని చూడగానే వ్యాసుడంతటి వాడు ఈమెను స్వీకరించి సంతానం పొందితే బాగుంటుందా అనుకున్నాడు. మళ్ళీ అంతలోనే ఆలోచనలో పడ్డాడు. ఈయన శపిస్తాడేమో అనుకుని ఈ అప్సరస ఒక చిలక రూపం ధరించి మాయమైపోయింది. చిలుకు రూపం ధరించి ఎగిరిపోతున్న ఆమెను చూడగానే ఈయనకి ఒక క్షణకాలం కామం కలిగింది. ఈయనకి రేతఃపాతమయ్యింది. అమోఘమైన ఆయన రేతస్సు, ఆయన వీర్యం ఒక రెల్లుగడ్డిలో పడింది. అందులో నుంచి ఎగిరిపోతున్నప్పుడు చిలకను చూశాడు కదా, ఆ చిలుక ముక్కు, ఆ చిలుక ఆకారము, ఆ పచ్చదనము కలిగిన పుణ్యాత్ముడు శుకుడు పుట్టుకొచ్చాడు అవధూత. అంచేత ఈయన రేతస్సు నుంచి పుట్టుకురావడం వల్ల, స్త్రీ సంబంధమైన రూపము నుంచి పుట్టకపోవడం వల్ల, అయోనిదుడు అవ్వడం వల్ల ఆయనకి శుకుడు అని పేరు వచ్చింది. అవధూత అయ్యాడు. ఔరస పుత్రుడు అంటారు ఇలాంటి వాళ్ళని. ఆ మహాత్ముడు పుట్టి పుట్టగానే అనేక విద్యలు నేర్చుకుని ఈ సంసారంలో ఏమీ లేదనుకున్నాడు. వెంటనే వెళ్ళిపోయాట సన్యసించి. సన్యసించడం అంటే న్యాసము అంటే ఉంచుట, సత్ అంటే బ్రహ్మ పదార్థము. తన మనస్సు, తన శరీరం, తన సాధన ఇవన్నీ బ్రహ్మ పదార్థములో ఉంచేవాడు సన్యాసి. అంటే ఇతడి మనస్సు ఎప్పుడూ పరబ్రహ్మంలో లీనమై ఉంటుంది, ఇతడి అభిప్రాయములు ఎప్పుడూ పరబ్రహ్మమే, ఇతనికి ఇక లౌకిక ప్రపంచం మీద వ్యామోహం ఉండదు. అంతటి ఉత్తమ స్థాయికి చెంది సన్యాసి అయి వెళ్ళిపోయాట. తండ్రి ఇంత గొప్ప కొడుకు వెళ్ళిపోతుంటే తట్టుకోలేక, నాయన కుమార వెళ్ళిపోక బాబోయ్ అని ఏడుస్తూ వెంటబడ్డాడు. కొడుకు వెళ్ళిపోతూ ఉంటే సహజంగా ఏ తండ్రికైనా బెంగ అనిపిస్తుంది. కాకపోతే వ్యాసుడు జ్ఞాని, ఈ లౌకిక బంధాలు లేనివాడు, ఎవరు భార్య ఎవరు కొడుకు అని ఎన్నోసార్లు భాగవతంలో చెప్పాడు. అటువంటి వాడికి కూడా ఇంత గొప్ప కొడుకు వెళ్ళిపోతే ఉండలేని స్థితి వచ్చిందిట. ఇదే మాయా. యా ఏది మా లేదో అది ఉందనిపించడమే మాయ. ఎవడికెవడు కొడుకు లేడు, ఎవడికెవడు కూతురు కాదు, ఏ బంధుత్వాలు లేవు, అయినా కాసేపు ఉన్నాయి అనిపిస్తుంది అనమాట. అన్నీ వదిలిపెట్టి ఆశ్రమాలలో చేరి ఉండిపోదాం అనుకున్నవాడు కూడా 2 రోజులు పోయాక మళ్ళీ కొడుకు పిలిచాడనో కూతురు పిలిచాడనో భవబంధాల్లో ఇరుక్కోవడమే మాయ. ఆ మాయలో వ్యాసుడు పడ్డాడు. ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? ఒక్క క్షణకాలం ఆయన కూడా కుమారుడు వెళ్ళిపోతుంటే తట్టుకోలేక, యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూత హృదయం మునిం మానతోస్మి. ఉపనయనాదులు అంగీకరించక వెళ్ళిపోతున్నాడు. వ్రజంతం అనలా, ప్రవ్రజంతం అన్నీ విడిచిపెట్టి నిజమైన వైరాగ్యంతో వెళ్ళిపోతున్నాట. అటువంటి వాణ్ణి చూచి ఈ లౌకికాచారాలకు అతీతంగా ఉన్నవాణ్ణి, ఇంటి మీద కానీ, సంసారం మీద కానీ, ఇంక ఏ వ్యక్తి మీద కానీ బంధం లేనటువంటి వాణ్ణి, కుమార వెళ్ళిపోక వెళ్ళిపోకని వెంటబడి వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నించాడు వ్యాసుడు. ఆయన వెళ్ళిపోతున్నాడు, ఈయనకే బాధ అనిపించి వెళ్ళిపోకునాయనా అన్నట్ట. ఓహో కుమార కుమార అని అరిచాడు. ఆయనేం పట్టించుకోలేదు. పట్టించుకుని వెనక్కి వస్తే వాడు జ్ఞాని ఎలా అవుతాడు, వైరాగ్యం అవుతాడు. ఇప్పుడు మీలో ఎవరైనా మేము వైరాగ్యం కలిగాం, అన్నీ తెలిసిపోయాయి, నేనే యోగిని, నాకంతా తెలిసిందని అనిపిస్తే మీరు కూడా మీ ఇంట్లో ఉండరు. లబ్బీపేట ఇంట్లోనో మొగల్రాజపురం ఇంట్లోనో హాయిగా కూర్చుంటున్నారంటే ఎప్పటికీ మీకు ఇంకా వైరాగ్యం రాలేదని అర్థం. ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండగలిగితే అందులో దాని మీద వ్యామోహం లేకుండా అప్పుడు వైరాగ్యం. సంపూర్ణ వైరాగ్యం అంత తేలిక కాదు రమ్మన్నా. ఉండాలి కాబట్టి ఉండడం వేరు. శుకుడు కూడా రాజమందిరాల్లో ఉన్నాడు, కానీ భాగవతం చెప్పడానికి ఉన్నాడు తప్ప అది నాకు కావాలని ఉండలా. కావాలని ఉంటున్నామంటే ఎప్పటికీ వైరాగ్యం రాదు. కాబట్టి రోజు మేము పూజలు మానేసాం, మేము జ్ఞానులం అయిపోయాం అనుకున్న వాళ్ళు మీ ఇల్లు కూడా వదలగలిగితే మీ ఇల్లు నాకు రాసి ఇచ్చేయండి, నేను గ్యారంటీగా మీరు వైరాగ్యం ఉందని ఒప్పుకుంటాను. ఆ మాట మాత్రం అనలేం మనం పొరపాటును కూడా. అలా అని వెళ్ళిపోయాడు ఆయన. అందుకని కుమార కుమార వెళ్ళిపోవద్దని వెంటబడ్డాడు. వెంటపడగానే ఈయన అరుస్తున్న అరుపులు కొండగుహలలో నుంచి మారుమోగాయట. సహజంగా కొండగుహల్లోకి శబ్దం వెళ్ళగానే వెనక్కి వస్తుంది, దాన్ని ప్రతిధ్వని అంటారు. ఈ మారుమోగుతున్న శబ్దం కుమార అనగానే వెళ్ళి అందులో నుంచి కుమార అని బయటకు వస్తుంది, ఓహో అనగానే ఓహో అని వస్తుంది. ఆ శబ్దం ఎలా ఉంది? వ్యాసపుత్రుడు శుకుడు కొండలుగా గుట్టలుగా చెట్లుగా ప్రకృతిగా మారిపోయి ఈ ప్రపంచమే తానయిపోయి ప్రతిధ్వనిస్తున్నాడా? ఇంతకు పూర్వం ఒక్క మనిషిగా ఉన్నాడు, ఇప్పుడు మనిషిగా కాదు మొత్తం ప్రపంచమే తానైపోయాడు, చరాచర జగత్ అయిపోయాడు, అలా ప్రతిధ్వనిస్తున్నాడా అన్నట్టుగా ఉందిట. అయినా ఆయన వెనక్కి రాలా. చివరికి వ్యాసుడు దుఃఖం చెందుతూ ఉంటే కుమారుడు అదృశ్యమైపోయాడు, కనపడటం లేదు బాబోయని గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటే అప్పుడు శివుడు ప్రత్యక్షమై నువ్వు ఎంత గింజుకున్నా అవధూత అయ్యేవాడు, అవధూతలకి దేని మీద వ్యామోహం ఉండదు, అన్నిటినీ అనుభవిస్తున్నారు, దేని మీద కోరిక ఉండదు వారికి, ఇంకా నువ్వు ఎంత గింజుకున్నా వాడు రాడు అన్నట్ట. నా కుమారుడు లేకపోతేనే ఉండలేనని బాధపడ్డాడు ఈయన. ఈయన కోసం శివుడు ఓ చిన్న వరం ఇచ్చాడు. నీ కుమారుడు నీ పక్కన ఎప్పుడూ నీడ కింద కనపడతాడు, ఆ నీడనే నీ కొడుకుగా చూసుకో, నీ కొడుకు బొమ్మ అలా పడుతుంది పక్కన, ఛాయాసుకుడు అంటారు దాన్ని. మనం ఎక్కడికైనా పెడుతుంటే మన నీడ పక్కన పడుతుందిగా, అలా నీ కుమారుడు నీడ కింద కనపడతాడు, అది చూసుకుని సంతోష పొందు. రూపం కనబడుతోంది కనుక, మాట్లాడడం ఉలకడు పలకడు బొమ్మలాగా, కానీ నీ పక్కనే నీ కుమారుడు ఉన్న అనుభూతి నీకు కలుగుతుంది అన్నాడు. చివరికి వ్యాసుడు ఆ ఛాయాసుకుణ్ణి చూచి సంతోషించి పొంగిపోయి వచ్చాడు. ఆ వచ్చి తర్వాత ఈ భాగవతాన్ని పదే పదే చదువుకున్నాడు ఆయన. ఈ భాగవతం పుత్రశోకం నుంచి విముక్తి ఇచ్చిందన్నారు. పిల్లలు లేకపోయినా, పిల్లలు దూరమై బాధపడుతున్నా, ఇల్లు లేకపోయినా, లేక ఇంటిని ఎవడైనా ఆక్రమించుకున్నా, ఇలాంటి లౌకికమైన సంబంధముల వల్ల కలిగే దుఃఖం కేవలం భాగవతం వల్ల మాత్రమే ఉపశమిస్తుంది. ఇది భయంకరమైన ఆవేదనని తొలగించి ఆత్మానందాన్ని ప్రశాంతతని ఇచ్చే ఔషధం, దివ్య ఔషధం ఇది. ఔషధం కనపడుతుంది, ఈ ఔషధం కనపడదు, అదే తేడా. అందుకే ఇది కర్ణరసాయనము అన్నారు. ఈయనకు ఒక కోరిక కలిగిందిట, నేనింత కష్టపడి రాసిన ఈ భాగవతం అనే గ్రంథం ఎవరికి ఇవ్వాలి? ఒక గొప్ప గ్రంథం రాశాక మొట్టమొదటి శిష్యుడు గొప్పవాడు అవ్వాలి. పనికి వాళ్ళు వాడికి ఆ గ్రంథం ఇస్తే దాన్ని వాడేం చేయగలుగుతాడు, చదవగలుగుతాడు? వాడికే ఆ గ్రంథం గురించి తెలియకపోతే దాని మీద వాడేం సమీక్ష చేయగలుగుతాడు? లోకానికి తన గ్రంథమును వివరించి సమీక్ష చేసి చెప్పగలిగే ఒక అత్యద్భుత సాధకుడు పండితుడు ఎవడు? ఆ పండితుడు విరక్తుడయి ఉండాలి. పైగా ధనం కోసం గ్రంథాన్ని అమ్ముకునేవాడు కాకూడదు. గొప్ప లక్షణాలుంటే కానీ భాగవతం పట్టుకోవడానికి వీల్లేదు. భాగవతం ఎంత గొప్పదంటే, ఓ మహారాజు గారి దగ్గరికి భాగవతం చెబుతానని వెళ్ళాడు ఒక ఆయన. భాగవతం చెబుతానని వెళ్ళడం తప్పు కాదు, ఆయన చెప్పించడము తప్పు కాదు. నాకు భాగవతం 7 రోజులు చెప్పే అవకాశం ఇవ్వండి, 7 రోజులకు 1 లక్ష రూపాయలు ఇవ్వండి అని అడిగాడు. అక్కడ వచ్చింది రాజుగారికి, భాగవతం చెబుతాను ఇంత డబ్బు ఇవ్వండి అని వేరం పెడితే రాజుగారు, నువ్వు కొంతకాలం బాగా భాగవతం చదువుకుని వస్తే అప్పుడు నీ చేత భాగవతం చెప్పిస్తానన్నట్ట. నేను చదువుకున్నానండి కష్టపడి అన్నాడు ఈయన. కాదులే మళ్ళీ చదివిరా అన్నాడు. రాజుగారితో వాదిస్తే తంతాడేమో అనుకుని మళ్ళీ ఇంటికి వచ్చి 1 సంవత్సరం చదువుకుని, అయ్యా 1 సంవత్సరం చదివానండి, పురాణం చెబుతానండి అన్నట్ట. ఇంకో 7 ఏళ్ళు చదువు అన్నాడు ఆయన. 1 సంవత్సరం మళ్ళీ చదివాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఇంకో 7 ఏళ్ళు చదువు అన్నాడు. తర్వాత ఈయన రాలేదు. 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా రాకపోతే ఫలానా పండితుడు భాగవతం చెబుతానని వచ్చాడు, ఎందుకు రావటం లేదు అని రాజుగారు ఎంక్వైరీ చేశారు. వాడు ఇంట్లో కూర్చుని ఉన్నట్ట. చివరికి రాజుగారు స్వయంగా వచ్చి, ఇంత పూర్వం 1 ఏడాదికోసారి నేను చదువుకుని రమ్మనగానే వచ్చేవాడివి, పురాణం చెబుతానన్నావు, నీకోసం సిద్ధార్థ అకాడమీ అంతా వికెట్ చేయించి మరీ పెట్టా, ఎందుకు రాలేదు నా దగ్గరికి చెబుతానని అన్నాడు. అయ్యా కొంతకాలం చదవగా ఇతరులకి చెప్పడం కాదు, ఇది నా కోసమే చాలు, నాకు ఇక డబ్బు మీద వ్యామోహం పోయి నేనే చదువుకుని బ్రహ్మానందం పొందుతున్నాను, ఇక ఇతరులకి చెప్పడం మానేశానన్నట. ఇందుకే నిన్ను చదవమన్నాను అన్నాడు ఆయన. నిజంగా భాగవతం పదే పదే చదివితే, డబ్బు ఇవ్వండి నేను పురాణం చెబుతాననే మాట నోటి నుంచి రాదు, అలా అన్నాడంటే వాడికి భాగవతం అర్థం కాలేదని అర్థం. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి భాగవతానికి ఇంత డబ్బు ఇవ్వండి అన్నాడా, ఈ దీని వేరం పెట్టాక ఇంక వాడికి ఏం చదువు వచ్చింది? వాటిని అతీతంగా ఉండగలిగే స్థాయికి వెడితేనే, బంగారం ఇచ్చినా మట్టి బెడ్డ ఇచ్చినా చూడకుండా జేబులో పెట్టుకోగలిగేవాడే భాగవతం చెప్పడానికి అర్హుడు. భాగవతం చెప్పడానికి అర్హత 2 చెప్పారు. నువ్వు అడగకూడదు, ఎవరైనా ఇస్తే కాదనకూడదు. అడిగితే ఆశ, అది ప్రమాదం. అడగకుండా ఎవరైనా ఏదైనా చేతిలో పెడితే కాదంటే ఇది అహంకారం. నాకు నువ్వివ్వడం ఏమిటి, నీ మొహం, అది నేను పుచ్చుకుంటానా అని లోపల తెలియకుండానే అహంకారం ఉంది. కొంతమంది ఏదైనా ఇస్తే పుచ్చుకోరు, మాకు అక్కర్లేదని నాటకం ఆడతారు. ఇది అహంకారంట. అంటే వాడెవడో ఇవ్వడం ఏమిటి, నేను చెయ్యి పుచ్చుకోవడం ఏమిటి, నా చెయ్యి కింద ఉండడం, వాడి చెయ్యి పైన ఉండడం, నేను దాతృత్వం ఇచ్చేవాడినే తప్ప పుచ్చుకునేవాడిని కాదనే ఒకనొక భయంకరమైన తెలియని లక్షణం అది. ఈ అహంకారము పనికిరాదు. రాముడి కంటే గొప్ప దేవుడు ఉన్నాడా, రాముడి కంటే గొప్ప రాజు ఉన్నాడా, ప్రపంచానికి దానం చేయగలిగిన పుణ్యాత్ముడు శబరి పండిస్తే పుచ్చుకోలే? అలా పండిస్తే తక్కన పుచ్చుకోవాలి, గుహుడిస్తే పుచ్చుకోలే మంచినీళ్ళు? అక్కడ అహంకార రహితం. అలాగని అడిగితే ఇది మళ్ళీ ప్రమాదం. కాబట్టి అడగరాదు, అడిగితే ఇవ్వకూడదు. మీరు అలాగని ఇస్తే పుచ్చుకోవాలి. దానిని ఏమంటారు, సమలోష్టాశ్వకాంచనుడు, నిరపేక్షుడు అంటే వీడు. ఎవడు ఆత్మారాముడు, ఎవడు నిరపేక్షుడు అంటే తనంత తాను అడగరాదు, ఎవరైనా ఇస్తే కాదనరాదు. ఈ రెంటినీ కనుక సమతుల్యముగా శరీరములో ఇముడ్చుకొని ఆచరణలో పెడితే వాడు భాగవతోత్తముడు, భాగవతం చెప్పడానికి అర్హుడు అన్నారు. అందుకని రాజుగారు, నువ్వు ఇప్పుడు అర్హుడు అయ్యా, ఇప్పుడు నేను కింద కూర్చుని భాగవతం వింటాను అన్నట. ఇలాంటి గొప్ప వ్యక్తి కావాలి, తన భాగవతం వినాలి, లోకానికి అందించాలి. ఆయనకి తన కొడుకు మాత్రమే అర్హుడు అనిపించింది, సుకుడే. సుకుడు కనపడ్డం ఎలా, ఎక్కడ సుకుడు హిమాలయాలలో మాయమయ్యాడో అక్కడికి వెళ్ళాడు ఈయన. వెళ్ళి కుమారాన్ని పిలిచాడు, రాలేదు. అప్పుడు ఒక ఆలోచన చేసి, జైమిని, పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, సూత మహర్షి ఈ ఐదుగురిని పిలిచి కొన్ని భాగవత శ్లోకాలు, దశమస్కంధంలో బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని పరీక్షించాడు. అప్పుడు శ్రీకృష్ణుని బ్రహ్మ స్తోత్రం చేశాడు, చివరికి అఘాసురవృత్తాంతం మనకు వస్తుంది. ఆ శ్లోకాలు ఈ ఐదుగురిని ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకం చదవండి అన్నాడు. వీళ్ళు ఆ శ్లోకాలు చదివారు, మహామధుర శ్లోకాలు. ఈ శ్లోకాలు ఒక ఐదు వినగానే తక్కన ప్రత్యక్షమయ్యాట సుకుడు. అప్పటిదాకా కనబడనాయన ఈ శ్లోకాలకి లొంగి ప్రత్యక్షమయ్యాడు. ఇది మంత్ర ప్రభావం అంటే. మంత్రం ఎటువంటిది, శ్లోకాల్లో మంత్రాలు ఉన్నాయి, గొప్ప దివ్యశక్తి. అవి మననం చేస్తే రక్షిస్తాయి, గుణరూపకర్మాతీతుడైన భగవంతుణ్ణి గుణరూపాలతో దర్శనమిచ్చేలా చేస్తాయి, అన్నిటికీ అతీతంగా ఉన్నవాడిని లాక్కొస్తాయి. అటువంటి శ్లోకములు భాగవతంలో కోకొల్లలు, అందులో దశమస్కంధంలో ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు సుకుడు ప్రత్యక్షమై, అత్యద్భుతంగా మధురంగా ఉన్న ఈ శ్లోకములు ఎవరు రాశారు, ఎక్కడవి, ఈ శ్లోకాలు నాకు ఇవ్వండి అంటే, అలా ఇచ్చే అధికారం మాకు లేదు, ఈ శ్లోకములు మీ నాన్నగారు వేదవ్యాసుడు భాగవతం అనే పేరుతో 18,000 రాశాడు, ఇలాంటివి అద్భుత గ్రంథం, ఆ గ్రంథంలో కొన్ని శ్లోకాలు నీకు వినిపించాం, మిగతా శ్లోకాలు ఇవ్వకూడదా అన్నాడు ఆయన. అది మేం ఇవ్వలేం, ఎందుకంటే మీ నాన్నగారు మాకు ఇచ్చినవి ఇవే, ఆయన దగ్గరకు వచ్చాయి, ఆయనే ఇస్తాడు మిగతా శ్లోకాలు. ఈ శ్లోకాల కోసం అన్నీ వదిలిపెట్టి అదృశ్యమైపోయి హిమాలయాల్లో కొండల్లో కొండగా, నదులలో నదిగా, ప్రకృతిలో ప్రకృతిగా మారిపోయి అవధూతగా ఉన్న సుకుడు మళ్ళీ రూపం ధరించి నాన్నగారి కాళ్ళకి నమస్కారం చేసి, తండ్రి, మహామధురం భాగవత శ్లోకాలు నాకు ఇవ్వండి అన్నాడు. కొడుకుని కూడా తిరిగి చూడగలిగాడు ఈ శ్లోకాల ద్వారా. ఒక నిర్గుణుణ్ణి మళ్ళీ లాక్కురాగలిగాడు అంటే ఈ భాగవతం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. వేదమనే కల్పవృక్షమునకు బాగా పక్వమై కాసిన వేదాంత సారం అన్నమాట ఈ గ్రంథం. అవధూతలని కూడా ఆకర్షించే గ్రంథం ఇది. ఎంతటి మహాత్ముడైనా ఇది వినకుండా ఉండలేడు. ఒకవేళ వినలేకపోయాడంటే వాడి కర్మ ఇంకా వాడి ఈ సృష్టిలో ఎవ్వడూ బాగు చేయలేడు. భాగవతం అనే గ్రంథమును నేను విననని భీష్మించుకుని ఇంటిలో కూర్చున్నవాడి జ్ఞానం రొయ్య మేషాలతో సమానము అన్నాడు. రొయ్యకి మేషాలు ఉంటే ఉపయోగం ఉందది, అలాంటిది అన్నమాట. సుకుడు తండ్రికి నమస్కరించి, నాన్నగారు ఈ భాగవతం నాకు ఇవ్వండనగా అతన్ని మహాశ్రోతగా చేసుకుని 7 రోజుల పాటు అత్యద్భుతంగా ఈ గ్రంథం అంతా చెప్పాట. భాగవతం అంతా సప్తం మీదే, 7 రోజుల మీదే నడుస్తుంది. సుకుడు 7 రోజుల పాటు ఈ వంకతో తండ్రి దగ్గర ఉన్నాడు, వినయంగా కూర్చున్నాడు. మొత్తం భాగవతం అంతా విన్నాక ఆయన అదృశ్యం అయిపోయాడు. ఆయనకి మళ్ళీ శ్రోత దొరకాలిగా చెప్పాలంటే ఆ శ్రోత ఆయనకి దొరికేట. ఆ శ్రోతలు ఎటువంటి వాళ్ళు అయి ఉండాలో మనం తెలుసుకుందాం.